गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारम् व्याप्तं येन चराचरम् यत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः భారతదేశంలో గురువు అనేటటువంటి ఒక మాట చాలా విశిష్టమైనటువంటి మాట. అవతారమూర్తులకు కూడా గురువు యొక్క ఆవశ్యకత ఉన్నది. అంత గొప్పదైనటువంటి అది ఒక సంస్థ. ఇంజనీర్స్ అదొక సంస్థ, డాక్టర్స్ అదొక సంస్థ, గురు పరంపర అది ఒక సంస్థ. భారతదేశపు యొక్క అదృష్టం ఏంటి అంటే గురుత్వము అనేటటువంటిది భారతదేశంలోనే ఉంది. మిగతా దేశాలలో గురువులు లేరు, టీచర్స్ ఉన్నారు. టీచర్స్ అంటే శిక్షణ ఇచ్చేవాడు. గురువు అనేటటువంటి వాడు శిక్షణ ఇవ్వడు. చీకటిగా ఉంది గదిలో, అన్ని అడ్డదిడ్డంగా పడి ఉన్నాయి. మీరు ఆ చీకటిలో ఆ గదిలోకి వెళ్తే కాలికి ఏదో ఒకటి తగులుతూ ఉంటుంది, పడిపోతూ ఉంటారు. గురువు వస్తాడు, లైట్ వేస్తాడు, ఏమీ మారదు, గది గదిలాగే ఉంటుంది. అడ్డదిడ్డంగా పడి ఉన్నటువంటి వస్తువులు అడ్డదిడ్డంగానే పడి ఉంటాయి, కానీ మీరు పడరు. మీరు జాగ్రత్తగా మీ కాలికి అవరోధాలు కల్పించేటటువంటి అవరోధాలను తప్పించుకుంటారు. అది మొట్టమొదటి మీరు గుర్తుంచుకోవాలి. చాలా మూర్ఖత్వమైనటువంటి ప్రశ్న నేనేమింటాను అంటే, మరి గురువు లభిస్తే నీకేమొచ్చింది, ఏమీ రాదమ్మా, ఏమీ మార్పులు రావు. కానీ దారి కనిపిస్తుంది, మార్పు కాదా? అంధకారంలో తికమకగా ఉన్నటువంటి, అడుగు అడుగున దొల్లి కింద పడి దెబ్బలు తగిలించుకుంటున్నటువంటి మనము ఎందుకు దెబ్బలు తగిలాయో కూడా తెలియదు, కారణం కూడా తెలియదు ఎందుకు దెబ్బలు తగిలాయో. కానీ ఆ గురువు ఎప్పుడైతే వస్తాడో పరిస్థితులు అలాగే ఉంటాయి, నీ ఆచరణ మారిపోతుంది. అది మనం గుర్తుంచుకోవాలి. ఇంకేత గురువు వస్తే నీకేం వచ్చేది, నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉంటావు, నువ్వు వేసుకున్న బట్టలు అలాగే ఉంటాయి, నువ్వు తినే తిండి అలాగే ఉంటుంది, నువ్వు నడిచే మార్గము అలాగే ఉంటుంది. కానీ మార్గము నీకు కనిపిస్తూ ఉంటుంది, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నీకు తెలుస్తూ ఉంటుంది. అంచేత గురువు లభించగానే మీకు కనిపించేది దృష్టి. కంటికి కనిపించటం మొదలెడతాయి. ఎంతవరకు మీకు కనిపించినటువంటి వస్తువులు మీకు కనిపించటం మొదలెడతాయి. శిక్ష విద్య అని రెండు మాటలు ఉన్నాయి. ఈనాడు మనం చేస్తున్నటువంటిది విద్య కాదు, శిక్ష. శిక్ష అంటే రెండు అర్థాలు ఉన్నాయి. శిక్ష అంటే చదువు అని ఒక అర్థం ఉంది, రెండో అర్థం నీ కర్మ అని కూడా అర్థం ఉంది. శిక్షింపబడతావు కదా. ఈ తేడా కూడా మనకి తెలియదు. గురువు నీకు శిక్ష ఇవ్వడు, విద్య ఇస్తాడు. దశ మహావిద్యలు భారతదేశంలో చాలా ప్రముఖ పాత్ర వహించాయి. గాయత్రి, రాజరాజేశ్వరి, లలిత, బాలాత్రికృ సుందరి, కమల, చిన్నమస్త, ఇలాగా దశ మహావిద్యలు ఉండేవి. 11వ మహావిద్య లేదు. ఇంచేత మీరు జ్ఞానం సంపాదించుకోవాలి అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు మాత్రమే ఉన్నాయి కదా. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. ఈ 5 కర్మేంద్రియాలను, 5 జ్ఞానేంద్రియాలను ఎలా ఉపయోగించుకోవాలి అన్నదే ఈ దశ మహావిద్యల్లో చెప్పబడి ఉన్నాయి. మనమేమో పూజలు చేసేస్తూ ఉంటాం, యంత్రాలను పెట్టుకుంటూ ఉంటాం, దేవతల్ని ఆరాధిస్తూ ఉంటాం, కానీ ఆ దేవతాశక్తుల యొక్క నియమాలు మనం తెలుసుకోం, తెలుసుకోవాలి ఆ నియమాలు. దేవతలు అంటే మనకు ఒక భ్రాంతి ఉంది, ఏదో అదృశ్య జగత్తులో ఎక్కడో స్వర్గలోకంలో ఉంటారు అని. తప్పు అది, అది కరెక్ట్ చేసుకోండి. దేవతలు అనేవి ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులు. వాయుదేవుడు, వాయు ఎక్కడున్నాడు? మీకు కంటి కనిపించకపోవచ్చు, కానీ ఆయన స్పర్శ మీకు తెలుస్తుంది కదా. అంచేత వాయుదేవుడు నాకు తెలీదు అనకండి. వరుణదేవుడు తెలుసా మీకు? వరుణదేవుడు ఎప్పుడైనా చూశారా మీరు? ఎక్కడుంటాడు? వర్షమే కాదు, మీరు తాగే నీళ్లు కూడా వరుణదేవుడేగా, జలము. అగ్నిదేవుడు చూశారు ఎప్పుడైనా? అగ్నిదేవుడు దర్శించారా? తపస్సు చేశారు ఎప్పుడైనా? ఏం తపస్సు చేస్తే అగ్నిదేవుడు కనిపిస్తాడు? నువ్వేం చేయకలే కదా, అగ్గిపుల గీస్తే చాలు, ఎదురుకుండానే ఉన్నాడు. అంటే ఈ తత్వాలన్నీ కూడా దేవతలే, కానీ తేడా ఎక్కడ ఉంది అంటే, దేవత అనే పదం మనం ఎప్పుడు వాడతాం అంటే ఆ శక్తిని ఎలా ఉపయోగించుకోవాలో తెలిస్తే. అగ్ని అనేటటువంటి శక్తిని ఉపయోగించుకోవటం రాదు మనకి. జలము అనేటటువంటి శక్తిని ఉపయోగించుకోవటం రాదు. పృథ్వీ అనేటటువంటి శక్తిని మనకు ఉపయోగించుకోవటం రాదు. వాయువు అనేటటువంటి శక్తిని మనకు ఉపయోగించుకోవటం రాదు. ఇది నాలుగు కదా, పృథ్వీ, జలము, అగ్ని, వాయువు. ఇవన్నీ ఉండేది ఎక్కడ అంటే ఆకాశంలో. ఆకాశం లేకపోతే ఇవేమీ లేదు. ఈ ఐదు దేవతా శక్తుల గురించి చెప్పేది మన ఆధ్యాత్మిక విద్య, అది ఒక సైన్స్, అదొక విజ్ఞానము. అది మనం మర్చిపోయాం, అడుక్కోవటం మొదలెట్టాం, దేవాలయానికి వెళ్తాం. నేను ఎప్పుడో మీతో ఇది గుర్తుంచుకోండి, అందుకే ప్రతిసారి అవకాశం దొరికినప్పుడల్లా చెప్తూ ఉంటాను, దేవాలయాలకి ఈనాడు అడుక్కునే వాళ్లే వెళ్తున్నారు. కొందరు బయట కూర్చొని అడుక్కుంటూ ఉంటే కొందరు లోపలికి వచ్చి అడుక్కుంటారు. దేవాలయాలు మనము అడుక్కునే వాళ్ళు ఉండేటటువంటి స్థలాలుగా మార్చేశాం. అన్నిటికంటే పెద్ద బాధ ఎక్కడ వచ్చింది అంటే, అనేక మంది ఆధ్యాత్మిక సంస్థ, అనేక రకాలైనటువంటి ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నా, ఆ ఆధ్యాత్మిక సంస్థల్లో కూడా ఇది ఒక విజ్ఞానము. ఎలాగైతే ఓటో ఐదేళ్ల కోర్సులో ఇంజనీరింగ్ చదివేటప్పుడు మొదటి రోజు నుంచి నువ్వు విద్య నేర్చుకోవటం మొదలు పెడతావు, చివరి ఐదో సంవత్సరంలో మాత్రమే కాదు నువ్వు ఇంజనీరింగ్ చదివేది. ఎప్పటి నుంచి చదవటం మొదలు పెడతావు ఇంజనీరింగ్? మొదటి క్లాస్ నుంచి. మొత్తము ఐదు సంవత్సరాలలో నువ్వు చదువుకునేటటువంటి విద్య యొక్క నియమాలు తెలుసుకుంటావు కదా. మరి దేవాలయాలలో దేవత్వం గురించి నేర్చుకోవాలి. దేవతలు అంటే మనం మర్చిపోయాం, మన శరీరంలో ఉండేటటువంటి 33 రకాల ఎముకలు ఉన్నాయి వెన్నుపూసలు. వెన్నుపూసను తీసిస్తే మనిషి ముద్దైపోతాడు, తెలుసు కదా మీకు. అది మీ వెన్నుపూస పక్క తీసి పెట్టాడు అనుకోండి, ఎవడో డాక్టర్ ఆపరేషన్ చేసి, నువ్వు నించోలేవు, కూర్చోలేవు, ఏం చేయలేవు, దొల్ల కూడా లేవు. ఆ వెన్నుపూసలో ఉన్నటువంటి ఆ 33 రకాల ఎముకలు ఉన్నాయి, వాటిని మన వాళ్ళు 33 కోటి దేవతలు అన్నారు. అంటే మనం కోట్లు చేసి పారేసాం దాన్ని. చెయ్యొచ్చు, తప్పేమీ లేదు. ఒక కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఉంటే రకరకాల కెమిస్ట్రీలు వస్తాయి అందులోంచి, అందులో తప్పేమీ లేదు. భావార్థమవుతుందా? కానీ ఇక్కడ 33 కోటి దేవతలు అంటే శిష్య కోటితో శంకరాచార్యుల వారు వచ్చారు అని చెప్తాం మనం. చెప్తామా చెప్పా? అంటే కోటి మంది శిష్యులు వచ్చారలా, ఎవరు వచ్చారని? సమూహం. కోటి అంటే అర్థమైంది కదా. అంతే, దేవతలు ఎన్ని రకాలుగా ఉన్నారు అంటే 33 రకాలుగా దేవతలు ఉన్నారు అని. కానీ దేవతల్ని మళ్ళీ మన శాస్త్రాలు 3 రకాలుగా వర్గీకరిస్తాయి. ద్వాదశ ఆదిత్యులు, ఏకాదశ రుద్రులు, అష్టవసువులు, ఇద్దరు అశ్వనీ దేవతలు, మొత్తం 33. ఇప్పుడు దేవతలు అంటే మీకు అర్థమైంది కదా, ఎక్కడో ఆకాశంలో స్వర్గంలో మీరు దండం పెడితే మీకు కావాల్సింది ఇచ్చేసి, దండం పెట్టకపోతే మీకు కావాల్సింది ఇచ్చేటటువంటి దేవత ఉంటే చాలా డేంజరు, అలాంటి దేవతకి దూరంగా ఉండండి. ఇంకేంటే రేపు మీరు దండం పెట్టకపోతే చావగొడతాడు. దండం పెడితే వరాలు ఇచ్చిన దేవత రేపు నువ్వు దండం పెట్టకపోతే ఏం చేస్తాడు? మీరు అన్నాళ్ళని దండం పెడుతూ కూర్చుంటారు, మీకు కావాల్సింది రాగానే అసలు మీరు వాడి మొహం కూడా చూడరు కదా, చూస్తారా? చూడొద్దు. అందువల్ల నియమానుసారము నేర్చుకున్న దానికి పాత్రత నెరిగి ఇచ్చే దేవతల్ని ఉపాసన చేయండి. మరి మీరు పూజలు ఏం చేస్తున్నారు? అది ఐదు దేవతల్నే పూజిస్తున్నారు. పంచతత్వాల పూజే పంచోపచార పూజ. దీపం వెలిగిస్తాం, అగ్ని యొక్క నియమాలు తెలుసుకుంటాం, నీళ్లు ఇస్తాం, కాళ్ళు కడుక్కోనైనా స్నానం చేయనైనా అది చేయనైనా జలతత్వాన్ని అర్థం చేసుకుంటాం, ఊదొత్తి వెలిగిస్తాం, పృథ్వీ తత్వాన్ని పట్టుకుంటాం. ఏంటంటే వాసన పృథ్వీ యొక్క లక్షణం. గంట కొడతాం, ఆకాశం యొక్క లక్షణం. శబ్దము, శబ్ద స్పర్శ రూప రస గంధ, మీ శరీరంలో ఉన్నటువంటి ఈ ఐదు ఇంద్రియాలు బలవంతమయ్యి ఆ దేవతను మీ ద్వారా పలకాలి. అది మానేసి మీరు కొబ్బరికాయ కొట్టేసి రోజుకు ఒక నిమిషం పాటు వచ్చి మాకు దేవత వశం అయిపోయింది, మా దేవత మాకు చెప్పినట్టు చేస్తుంది. చాలా మంది నాకు చాలా విచిత్రమైనటువంటి మాట చెప్తూ ఉంటారు, నేను దండం పెట్టుకున్నానండి, మా గురువు మా దేవత ఈ మ్యాజిక్ చేసేసాడండి అని. ఎంత ప్రమాదకరమో చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇంజనీరింగ్ కుర్రాడు చదవటం మానేసి ప్రొఫెసర్కి దండం పెట్టేసి నేను దండం పెట్టేశానండి నాకు డిగ్రీ వచ్చేసింది అంటే రావచ్చుగాక ఈ కాలపు ఉన్నటువంటి దౌర్భాగ్య స్థితి వల్ల. కానీ అది కరెక్ట్ కాదు కదా, భావం అర్థమవుతుంది. అంచేత గాయత్రీ పరివారం అనేటటువంటిది మన ఇంద్రియాలన్నిటికీ కూడా ఆధారభూతమైనటువంటి ఒక దాన్ని బలవంతం చేసుకోవటానికి, శక్తివంతం చేసుకోవటానికి, వీర్యవంతం చేసుకోవటానికి ప్రయత్నిస్తుంది. మనం బతికి ఉన్నాము కదా, ఎందుకు బతికి ఉన్నాము? శ్వాస ఆడుతోంది కనుక. శ్వాస ఆడకపోతే చనిపోయింది. అంచేత మానవజాతి మనుగడకి, ఇంకా నిజం చెప్పాలి అంటే ప్రాణికోటి మనుగడికి, రాళ్లలోనూ ప్రాణం ఉంది, చెట్లలోనూ ప్రాణం ఉంది, పక్షుల్లోనూ ప్రాణం ఉంది, పురుగుల్లోనూ ప్రాణం ఉంది, మన కంటికి కనిపించినటువంటి అనేక అశరీరధారులు ఉన్నారు, యక్ష కింపురుష గంధర్వ నాగ రకరకాలైనటువంటి శాస్త్రాల్లో పేర్లు మనకి వినిపిస్తూ ఉంటాయి. వీటన్నిటికీ కూడా కామన్ ఏంటి అంటే శ్వాస ఊపిరి ఉండాలి. అనేక మెషిన్స్ ఉన్నాయి, మైక్ ఉంది, ఫ్యాన్ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, రేపు కంప్యూటర్ ఉంది, ఏరోప్లేన్ ఎగురుతుంది, కంప్యూటర్ ద్వారా అనేక పనులు మనం చేసుకుంటున్నాం. కానీ కరెంటు పోతే ఏది పని చేయదు కదా. అంచేత మన శరీరంలో ఉన్నటువంటి ప్రాణాలను ఎలా రక్షించుకోవాలో చెప్పేటటువంటి విద్య గయాంత్రాయతి అనేటటువంటి విద్య, గాయత్రి మహావిద్య చివరికి 24 అక్షరాలలో ఇరుక్కుపోయి ఉన్నది. 24 అక్షరాలు నీకు ఎందుకు ఉపయోగపడవు, మీకు దాన్ని ఉపయోగించుకోవటం రాకపోతే, అది ఎవరు చెప్పటం లేదు. E=mc² అని ఒక ఫార్ములా ఉంది, ఆ ఫార్ములాతో ఆటం బాంబు తయారైంది. అంచేత ఒక మాల పట్టుకుని E=mc² అంటే ఆటం బాంబు వస్తుందా? రాదు కదా. కానీ వాడికి E=mc² అనే ఫార్ములా తెలియదు, ఆటం బాంబు వస్తుందా? రాదు. ఫార్ములా తెలిసి దానికి తగిన ప్రయత్నాలు చేయకపోయినా బాంబు రాదు. బాంబు తయారు చేయాలని మీకు ఉన్నది కానీ ఫార్ములా తెలియదు, బాంబు తయారు చేయలేదు. అర్థమైందా ఈ రెండు పాయింట్లు? చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇవాళ రేపు మీరు ఇది నేర్చుకోబోతున్నారు. ఫార్ములా, ఆ ఫార్ములాని అలా ఉపయోగించుకోవాలి. ఫార్ములా చెప్పేయటం చాలా తేలిక, కానీ ఫార్ములాని ఎలా ఉపయోగించుకోవాలో తెలియాలి అంటే అందులో ఉన్నటువంటి ప్రతి అక్షరము యొక్క విశిష్టత మీకు తెలియాలి. భావం అర్థమవుతుందా? ప్రతి అక్షరము ఫార్ములాలో ఒక విశిష్టత ఉంది. ఆ అక్షరాన్ని తప్ప ఇంకొక అక్షరాన్ని అక్కడ కట్టలేవు. ఈజీక్వల్ టు ఎంసీ స్క్వేర్డ్ ఏదో ఇంగ్లీష్ అక్షరాలండి, నేను మార్చేస్తాను. నువ్వు మార్చేస్తే ఫార్ములాకి అర్థమే ఉండేది. భావార్థమైంది కదంటే అక్షరాలు కూడా మనం మార్చలేము, ఆ కూర్పుని మనం మార్చలేము. మనం ఏమి చేయగలము? ఆ కూర్పుని అర్థం చేసుకోగలం. అక్కడ ఉన్నటువంటి ప్రతి అక్షరము దేనికి అలా పెట్టబడింది, ఆ అక్షరం వెనకాతలు ఉన్నటువంటి జ్ఞానము ఏమిటి. చాలా విచిత్రంగా ఇప్పుడు నేను మీకు చెప్తున్నటువంటిది, నేను కాలేజీలో ఉద్యోగం చేస్తున్నప్పుడు విచిత్రంగా ఒక సంఘటన ద్వారా నాకు బోధపడింది. ఏం జరిగింది అంటే, నేను కెమిస్ట్రీ లెక్చర్ అని నా క్లాస్ కంటే ముందు ఇంగ్లీష్ లెక్చరర్ పాఠం చెప్పాడు. సాధారణంగా లెక్చరర్ యొక్క ఒక అన్రిటన్ రూల్ ఏంటి అంటే, నువ్వు బోర్డు మీద రాసింది తెరిపేసి నెక్స్ట్ లెక్చరర్కి బోర్డు క్లీన్ గా ఉంచాలి అని. సరే, ఆ లెక్చరర్ అంతా తెరిపేశాడు, కానీ పైన క్యాపిటల్ లెటర్స్ లో రెండు అక్షరాలు రాశాడు. అది చెప్పలేదు పైన ఉంది కనుక, ఏ కారణం వల్ల తెలీదు. ఆ రెండు అక్షరాలు ఏంటి అంటే ఎన్ఓ. ఎన్ఓ అంటే నో. నేను వెళ్ళాలి ఒకరికి, కానీ కెమిస్ట్రీలో ఎన్ఓ అంటే నో కాదు, అక్షరాలవే ఇంగ్లీష్ అక్షరాలే, మేము ఎన్ అనే చదువుతాం, ఓ అనే చదువుతాం, కానీ కెమిస్ట్రీలో అది నైట్రస్ ఆక్సైడ్ అని ఒక పదార్థం. ఎన్ అనేటటువంటి నైట్రోజన్ మీద మీరు వెబ్సైట్ లో వెతికితే కెమిస్ట్రీలో కనీసం 20,000 pages దొరుకుతాయి మీకు. 20,000 pages ఆక్సిజన్ గురించి 20,000 pages దొరుకుతాయి మీకు. ఎన్ఓ కలిపి రాస్తే వచ్చే దానికి ఇంకో 20,000 pages దొరుకుతాయి మీకు. కానీ ఏ సైంటిస్ట్ అయినా అడగండి, మాకు పూర్తిగా ఇంకా తెలియలేదండి, అనంతం అది, మాకు తెలిసిన విషయాలు అక్కడ చెప్పాము అంటాడు. అంటే ఇప్పుడు ఇంగ్లీష్లో రాసినటువంటి ఆ రెండు అక్షరాలకి అర్థం ఏంటంటే నో, మేము నేర్చుకోము. అంతే కదా, నో అంటే అర్థం మేము నేర్చుకోము. కానీ మీరు నేర్చుకోదలుచుకుంటే 60,000 pages ప్లస్ నువ్వు కలుపుకోవచ్చు ఇంకా దాన్ని. అర్థమైంది కదా? అంచేత మీరు ఏమి కలుపుకుంటారో, ఎలా కలుపుకుంటారో, ఏమి చేస్తారో అనేటటువంటికి ఈ గాయత్రి పరివార్ మీకు స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్తుంది. గౌర్ గారు వచ్చారు కనుక ఇంకా తదుపరి కార్యక్రమము ఆయన నిర్దేశానుసారము జరుగుతుంది. శాంతంగా నడువు నిటారుగా ఉంచు కూర్చోండి. అదే